अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणम् नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
స్కందపురాణంలోని అంశములన్నీ స్వయముగా స్కందుని చేత కుమారస్వామి చేత చెప్పబడినవి అని ప్రతిదినం ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఇంత పెద్ద స్కందపురాణాన్ని పాఠాంతరాల్లో 81,000 శ్లోకాలు 85,000 శ్లోకాలు శ్లోకాలు కొంచెం అటు ఇటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా భారతం తర్వాత భారతం అంతటి పెద్ద పురాణమైన స్కాంద పురాణాన్ని మనకు అందించిన వేదవ్యాసుడు సద్గురుడు జన్మించినటువంటి ఈ తిథినాడు ఆయనకి భక్తితో నమస్కారం చేసుకుందాం. గురుధ్యానం చేయకుండా మనం ఎప్పుడు ఏ పని చేయం, కానీ ఆయన పుట్టినరోజునాడు మరొక్కసారి ఆయన్ని తలుచుకోవాలి. చెప్పండి అందరూ కూడా, వ్యాసో నారాయణో హరిహి. ప్రతిదినము వేదవ్యాసుడికి ఒక్కసారి భక్తితో నమస్కారం చేసుకుంటే విష్ణువునికి నమస్కారం చేసుకున్న మహాఫలితం వస్తుంది. ఆయన త్రిమూర్తియాత్మకుడు. ఆయన గురించి ఒక గొప్ప శ్లోకం ఉంది, అచతుర్వదనో బ్రహ్మ. బ్రహ్మగారికి 4 తలలు ఉంటాయి, ఈయన ఒక్క తలతో ఉంటాడు. 4 తలలు లేని బ్రహ్మట, ఈయన బ్రహ్మే. కాకపోతే ఆ బ్రహ్మగారికి 4 తలలు ఉన్నాయి, ఈయన ఒక్క తలే కలిగిన బ్రహ్మ. అనగా వ్యాసుడు బ్రహ్మలాంటివాడు. బ్రహ్మ సృష్టి చేస్తే ఈయన భారత సృష్టి చేయగలిగాడు. ఇందువల్ల భారత వంశం నాశనం అయిపోతే ఈయన వల్లే మళ్ళీ ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మించి తద్వారా మళ్ళీ ఆ వంశం నిలబడింది. తర్వాత ఏమన్నారు, అచతుర్వదనో బ్రహ్మ అభాల లోచన శంభు. శివుడికి 3 కళ్ళు ఉంటాయి, ఈయనకి నుదుట 3వ కన్ను లేదు, అయినా శివుడు శివస్వరూపుడు, లయం చేసినవాడు. దుష్ట శిక్షణ కోసం కౌరవ పాండవుల సమరంలో కృష్ణుడిని ఒకవైపు పెట్టి, పరమాత్మ నువ్వు ఇటుండు, ధర్మరక్షణ చెయ్యి, దుష్టులను సంహరించు అని చెప్పినవాడు ఆయనే. సంహారకుడయ్యాడు ఆ విధంగా. ద్విబాహురపరోహరిహి, విష్ణువుకి 4 చేతులు ఉంటాయి. దర్శనమిచ్చేటప్పుడు మన కోసం చతుర్బాహుడై దర్శనమిస్తాడు. ఈయన 2 చేతులతో దర్శనమిచ్చే విష్ణువు, చేతులు 2 కానీ విష్ణువు. అందుకే ఆయన ఏమన్నారు, భగవాన్ బాదరాయణ, భగవత్ స్వరూపుడు ఆయన. బదరీలో పుట్టాడు కాబట్టి, అక్కడ తపస్సు చేశాడు కాబట్టి బాదరాయణుడు అన్నారు. ఈ విధంగా మహానుభావుడు ఆషాఢ పూర్ణిమ నాడు జన్మించి మనబోటి వారు ఎంతోమందిని సరైన మార్గంలో పెట్టాడు. ఆయనే లేకపోతే వాళ్ళ ఈ సంస్కృతి లేదు. మధ్యకాలంలో చాలా దెబ్బతిన్నారట వ్యాసుడు పుట్టడానికి ముందు. ప్రజల్లో అయోమయం ఎక్కువైపోయింది, సందేహాలు ఎక్కువైపోయాయి. ఏది మంచో ఏది చెడో, ఏం చెయ్యవచ్చో ఏమి చెయ్యకూడదో తెలియక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చచ్చిపోతున్న కాలంలో పుట్టే మహానుభావుడు ఒక అపూర్వ సాహిత్యాన్ని లోకానికి అందించి మనల్ని తరింపజేశాడు. ఈయన కూడా చిరంజీవుల్లో ఒకడు, కాకపోతే మిగతా వాళ్ళకి ఈయనకు తేడా ఉందనుకోండి. అశ్వత్థామ లాంటి వాడు ఇంకా ఎంతో యాతన పడితే కానీ తరించడు. ఈయన అలా కాదు, చిరజీవులలో ఇతరులను తరింపజేసే చిరజీవి. అశ్వత్థామ బలిర్ వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఒక ఏడుగురు చిరంజీవుల గురించి ప్రత్యేకంగా చెప్పారు. చిరజీవులు చాలామంది ఉన్నారండి, కానీ అందులో ఏడుగురు గురించి బాగా చెప్పారు. ఆ ఏడుగురిలో ఒక ఆయన అశ్వత్థామ, రెండవవాడు బలి, మూడోవాడు వ్యాసుడు, నాలుగోవాడు హనుమంతుడు, ఆ తర్వాత వాడు విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్ళల్లో అశ్వత్థామ చాలా సాధన చేస్తే కానీ ఇప్పట్లో ముక్తి పొందలేడు. ఎందుకంటే వీళ్ళందరికంటే కొంచెం లోపాలు ఎక్కువ ఉన్న చిరజీవి, చాలా గొప్పవాడు కానీ కొంచెం లోపాలు ఉన్నాయి. వీళ్ళందరిలోకి అత్యున్నత స్థానం పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకడు హనుమంతుడు, మరొకరు వ్యాసుల వారు. ఒక ఆయన రుద్రవంశ, ఒక ఆయన విష్ణువంశ. అందుకే హనుమంతుడు, మహానుభావుడైన వ్యాసుడు, ఈ ఇద్దరికి అత్యున్నత స్థానం ఇచ్చారు. అందుకే వ్యాసుడి తర్వాత హనుమంతుడు చెప్పారు చూసారా, హనుమంతుడు బ్రహ్మ అవుతాడు, ఇంకా వ్యాసుడికి వేరే ఇంకే స్థానం లేదు. వ్యాసుడు విష్ణువులో లీనమైపోతాడు. యుగాంతం అయిపోయాక ఈ విష్ణువు యొక్క అంశ మళ్ళీ విష్ణువులో కలిసిపోతుంది. అందుకని వేదవ్యాసుడు పూర్తిగా విష్ణుస్వరూపుడు, ఆయన ఏం చెబితే అది ప్రమాణము, ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలి అని ప్రాచీన కాలంలో ఎంత గొప్పవాడైనా అంగీకరించేవాడు. ఇప్పుడు కలియుగంలో అంతటి వ్యాసుడి శక్తిని, తత్వాన్ని తెలుసుకోగలిగేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వ్యాసుడు ఏమన్నాడు, మీరంతా నా స్వరూపాలు అవ్వాలంటే నా పురాణములను శ్రద్ధగా వినండి, లేక చదవండి. పూర్తిగా చదివినవాడు, పూర్తిగా విన్నవాడు, పూర్తిగా ఇతరులకి చెప్పినవాడు ఇంకా వ్యాసుడే. వ్యాసుడిని ఆయనలో చూసుకోమని చెప్పాడు వ్యాసుడు. అటువంటి వేదవ్యాస మహర్షిని మనం అనుదినము తెలుసుకోవాలి. ఆయన రాసినటువంటి స్కాంద పురాణంలోని వైష్ణవఖండాన్ని మీరు మహానుభావులు కనుక అత్యంత భక్తితో వింటున్నారు. వర్షం వచ్చినా మానలేదు, ఉద్యోగాల్లో హడావిడున్నా కొంతమంది, అందుకే చివరి మూమెంట్లో కూడా 7 గంటలకైనా వచ్చేస్తున్నారు, దారిలో వింటూ వస్తున్నట్టండి. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అదో సుఖంగా ఉందిట, లైవ్ ఇస్తున్నారు కనుకండి గురువు గారు. మేము కారుల్లోనో మెట్రోలోనో వస్తూ వస్తూ కూడా విని ఆ చివరి మూమెంట్లోనే మిమ్మల్ని చూద్దామని వస్తున్నాం అన్నటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎంత భక్తులు, ఎంత సాధకులు. అటువంటి సాధకులు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడైనా మనం కష్టాల నుంచి బయటపడి ప్రశాంతత పొందుతున్నాం. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, అంతో ఎంతో మనశ్శాంతి కలుగుతుందంటే ఇటువంటి భక్తుల వల్లే, సాధకుల వల్లే. నా భక్తులు నాకు మారు రూపాలు అన్నాడండి విష్ణువు, నన్ను ఏమి చేసినా సహిస్తాను, నన్ను తిట్టండి పడతాను, నా విగ్రహాలు ధ్వంసం చేసినా నేను వాడిని క్షమిస్తాను, కానీ నా భక్తుణ్ణి తిడితే క్షమించనన్నాడు. అలాగే ఎప్పుడైనా భగవంతుడు తనను తిడితే ఆ పోన్లే పిల్లాళ్ళే తిట్టాళ్ళే అని ఏం పట్టించుకోడు ఆయనకి, ఇదే పని ఏంటి తిరితే తిట్టిన వాళ్ళందరినీ తిట్టడానికి. ఆయన ఏమన్నా నవరంధ్రాలు టీవీయా? కాదు కదా. కాబట్టి ఆయనకి ఈ వీటికి స్పందించడు. ఆయనకి తిట్టినా ఒకటే, పొగడినా ఒకటే, తిడితే ఇంకా ఎక్కువ ఆనందిస్తట్టండి, ఎక్కువ తలుచుకున్నట్టు భావిస్తట్ట. ఆయన పైగా కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి నరుగుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను, కృష్ణుణ్ణి సాధిస్తాను, కృష్ణుడికి శత్రువుని అన్నాడు శిశుపాలుడు. అదే ధర్మరాజు కృష్ణాయన మహాన్ ఒక్కసారే తలుచుకున్నట్ట. అందుకని కృష్ణుడు పదే పదే ఎక్కువ తలుచుకున్నవాడు శిశుపాలుడే. నువ్వు ఒకసారి తలుచుకున్నావు కానీ వాడు అలా కాదు, 24 గంటలు నా మీద ద్వేషంతో తలుచుకున్నాడు కాబట్టి అసలు భక్తుడు వాడే అని ముందు శిశుపాలుని తనలో కలుపుకున్నాడు, తర్వాత ధర్మరాజు గారిని స్వర్గానికి పంపాడు. కాబట్టి తిట్టినా అది కూడా స్తోత్రం కింద భావిస్తాడు పరమాత్మ. అటువంటి వాడు జోలికి ఆయనే వెళ్ళడు. కానీ భక్తుల జోలికి వస్తే మాత్రం తట్టుకోలేడండి. అది భక్తుల్ని నోటుకొచ్చినట్టు తిట్టేసి, అంటే రాముడిని తిడితే ఆయన ఏమండవు, హనుమంతుడిని తిడితే మండుతుంది ఆయనకి, కృష్ణుడిని తిడితే కృష్ణుడు ఏమండవు. కానీ కృష్ణ భక్తుడైన ధర్మరాజునో అర్జునుణ్ణో ఇంకే ఉద్ధవుణ్ణో లేక విదురుణ్ణో ఇలాంటి వాళ్ళని నిందిస్తే కోపం వస్తుంది. అందులో మీరు భాగవతులు, నా అబోటి గురువుని తిట్టే నేనేమనుకోను, కానీ మిమ్మల్ని ఎవరిని తిడితే నాకు వండుతుంది, అప్పుడు కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు భక్తులు కనుక, మహాత్ములు కనుక, సాధకులు కనుక. మీలాంటి భక్తులు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు, మీకోసం ఆయన దిగొస్తాడు. ప్రస్తుతం వ్యాసుడి రూపంలో దిగొచ్చాడు, భవిష్యత్తులో మీకు తప్పక ఆయన ఏదో ఒక దివ్య రూపంతో దర్శనమిచ్చి తప్పక తరింపజేస్తాడు, మీకు ఈ లోకంలో సుఖాలు ఇస్తాడు, ఇహం అయ్యాక పరమో ఇస్తాడు, ఇహపురాలు రెండో ఆయన గ్యారంటీ ఇస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. మనవాడు ఇంద్రజమున మహారాజు గారు యజ్ఞం చేసి అవవృతం చేసిన ఘట్టం మనం చెప్పుకున్నాను నిన్న జగన్నాథపురంలో. జగన్నాథపురం అంటే అర్థం కాదు కాబట్టి పూరి జగన్నాథంలో అనాల్సి వస్తుంది. మేము కూడా వ్యవహారంలో పూరి అనకపోతే మీకు అర్థం కాదు. అటువంటి జగన్నాథపురంలో ఇంద్రజమున మహారాజు మహావైభవంగా అశ్వమేధయాగం చేసి అవభృత స్నానం చేశాడు. స్నానం ఎలా చేశాడని చెప్పుకున్నాం, తన దాన ప్రభావము వల్ల ఏర్పడ్డ చెరువులో స్నానం చేశాడు. నిన్న విన్నవాళ్ళకి చెప్పక్కర్లేదు, నిన్న వినకపోతే అప్పుడు కొంచెం అనుమానం వస్తుంది. ఆయన గోవులు పట్టుకొచ్చి ఒక స్థలంలో నిలబెట్టి దానం చేశాడు. ఆయన గోవులు దానం చేయటం కోసం పొలంలో పెట్టాడే, ఆ పొలంలో గోవులు కాలి గిట్టలతో ఇలా ఇలా తవ్వితే గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో వరుణుడు వర్షం కురిపించాడు, అందువల్ల అదో పెద్ద చెరువు అయ్యింది. ఆ చెరువు ఇంద్రద్యుమ్న సరస్సు అని పిలువబడుతుందన్నమాట. అటువంటి సరస్సులో అవభృత స్నానం చేశాడు. ఏదో చెరువు తవ్వించుకోవడం పెద్ద కష్టం కాదు, ఆయన రాజుగారు తెలుసుకుంటే చెరువే తవ్వించుకోగలడు. కానీ గోవుల గిట్టలతో చెరువు ఏర్పడిందంటే ఎన్ని గోవులు దానం చేసి ఉంటాడండి ఆయన. అందుకే అంత అగాధమైన గొయ్యి ఏర్పడిందిట. ఆ గోతిలో ఉన్న నీరు ఎంతో పవిత్రము అని నిన్న మీకు చెప్పాను. ఎప్పుడు వీలుంటే అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పక ఆ ఇంద్రజమున సరస్సులో స్నానం చెయ్యండి. అనంతరం ఆయన 21 రోజుల పాటు ఒక విగ్రహాన్ని చెక్కించమని ఒక శిల్పికి ఇచ్చాడని చెప్పుకున్నాం కదా నిన్న. ఓ ముసలాయన వచ్చాడు, దారువుని నేను విగ్రహాలుగా చెక్కుతాను, నాకు అడ్డంగా ఒక తెర వెయ్యండి, నేను చెప్పేదాకా తెర తీయద్దు, నేను లోపల నుంచి టపా టపా గంట కొడతాను, ఆ ఘంటానాదం విన్నాక అప్పుడు మీరు కర్టెన్ తీయండి, ఈలోపు ఎవ్వరూ లోపలికి రావద్దని చెప్పాడు కదా. అందుకే ఎవ్వరూ లోపలికి వెళ్ళడంలా 14 రోజుల పాటు రాజుగారు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదీక్షలో ఉన్నారంతాను. 15వ రోజు 16వ రోజు రోజు ఆ తెర దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవారట. ఎందుకంటే 21 రోజుల దాకా తెర ఎవరూ తీయరాదు, లోపలికి వెళ్ళరాదు, వెడితే ప్రమాదం, అనుకున్న పని అవ్వదు అని ఆ లోపలికి వెడుతున్న శిల్పి చెప్పాడు. ఎవరా శిల్పి? సామాన్యుడా, విష్ణుమూర్తి, విశ్వకర్మ రూపంలో అక్కడికి వచ్చాడు. విశ్వకర్మ అంటే విష్ణువు అని చెప్పాను కదా చాలాసార్లు, అంశావతారం, అది ఒక అవతారం. ఆ విశ్వకర్మ లోపలికి వెళ్ళి విగ్రహం చెక్కుతున్నాడు. ఆ విగ్రహం చెక్కుతుంటే ఎవరో చూడకూడదు. ఆయన 4 చేతులు ధరించి టిక్ 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 అనేది కొట్టి తయారు చేస్తున్న దృశ్యం ఎవరు పడితే వాళ్ళు చూస్తే వాళ్ళు కొంత ఇబ్బంది పాలవుతారు. పైగా ఇంకోటి ఏంటో తెలుసునండి, ఇప్పుడు గురువుగారు అంటే మీకు చాలా భక్తే, కానీ గురువుగారు లోపలికి వచ్చేటప్పుడు టపాటపా కాళ్ళు పట్టుకుంటే బొక్కబోర్లో పడితే ఇబ్బంది కదా, అవునా? అందుకని కొంచెం పక్కకి తప్పుకోవాలి. సరిగ్గా 2-3 సార్లు ఇవాళ పడిపోయాను. అదృష్టవశాత్తు పక్కన నా శిష్యులు నాకంటే కొంచెం దృఢకాయులు, బలవంతులు కనుక వాళ్ళు పట్టుకోగలిగారు, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే విశ్వకర్మ విగ్రహం చెక్కుతూ ఉండడం మనలాంటి వాళ్ళని చూస్తే ఇంక వెళ్ళి విగ్రహం చెక్కనిస్తామా? రామ్ జై శ్రీరామ్ అని ఆయన కాళ్ళు విగ్రహం కాళ్ళు పట్టుకుంటే ఈ లోపు విగ్రహం యొక్క కాలోహడు చెయ్యోహడు పట్టుకుపోతాడు. ఇప్పుడు లోపల విగ్రహం ఉండదు. అసలు గుళ్ళోకి ఎందుకు వెళ్ళనివ్వలేదు, ఎందుకు విగ్రహాన్ని ముట్టుకొనివ్వట్లేదంటే మనబోటి వాళ్ళని విగ్రహం ముట్టుకొని ఇస్తే అందరం లోపలికి వెళ్ళి లాగి కాళ్ళు పట్టి పట్టి చివరికి కృష్ణుడికి విగ్రహానికి కాళ్ళు ఉండకుండా చేసేస్తాం. ఎందుకని? భక్తి. ఇప్పుడు గురువుగారి పాదాలు మీరు కడగచ్చన్నావా, మీరు అందరూ వచ్చి కడిగితే ఆ తర్వాత నా కాళ్ళకి పోయిన చర్మం ఉండదు. అందుకని ఈ మధ్యకాలంలో ఒక ఆయన టెక్నిక్ వహించాడు, కాళ్ళకు ప్రత్యేకంగా తొడుగు తొడుక్కున్నాడు, అది అచ్చం చర్మంలా కనబడుతుంది, ఇక కాళ్ళు కడగండి అన్నాడు. ఆ చర్మం అంత తేలిక ఊడదట, ఆ తొడుగు మన చేతులకు గ్లోవ్స్ వేసుకున్నట్టుగా కాళ్ళకు వేసుకున్నాడు, అది కూడా చింపేసేటువంటి భక్తులు అంత భక్తితో కడిగారట. ఆ కడిగిన వాళ్ళలో ఒక ఆవిడకు సొర్పణకు కొన్నట్టుగా ఇంత గోల్డ్ ఉన్నాయి, ఆ గొడతో ఇలా లాగి పారేసింది అనమాట. అందుకని కొంచెం మానవ శరీరం ధరించిన వాళ్ళు కదండి వాళ్ళు, వీళ్ళంతా వీళ్ళని నిజంగా దైవ స్వరూపాలు కావుగా. భగవంతుని అంశం ఉండొచ్చు కాక, భగవంతుని భక్తి ఉండొచ్చు కాక, శరీరం మానవ శరీరం. అందుకని పీకేయకూడదు, గోళ్ళు పుచ్చుకుని వర్రు వర్రు అని కాళ్ళు వేళ్ళు కీళ్ళు లాగేసి మొత్తం గోళ్ళు పట్టుకుపోయి ఇంట్లో దాచుకుంటే పులిగోరు పతాకంలో పెట్టినట్టుగా గురువుగారు గోరు పట్టుకుపోయి మీ గొలుసులో వేసుకుంటే గురువుగారి కాళ్ళు ఏమవుతాయి, గోళ్ళు ఏమవుతాయి, ఒళ్ళు ఏమవుతుంది, పళ్ళు ఏమవుతుంది, మొత్తం కుళ్ళిపోతుంది. ఇవి తెలుసుకోవాలి. అందుకని ఏం చేశారన్నమాట, లోపల ఉన్న విగ్రహ రూపంలో ఉన్న పరమాత్ముని రక్షించడం కోసం అని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవద్దు అన్నారు. ఆ రకంగా స్వామి మన కోసం మిగులుతున్నాడు. అలాగే గురువులు కూడా అస్సలు పాదాలు ముట్టుకోవద్దు అని ఎందుకంటున్నారంటే ఇది కారణం అన్నమాట. నాలుగు రోజులు ముట్టుకుంటే తర్వాత ఇక కాళ్ళే ఉండటంలా. ఓసారి ఇలాగే జరిగింది, ఓ ఊళ్ళో ఉపన్యాసం అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి కాళ్ళకి రక్తాలు కారిపోతున్నాయి. ఏమిటి మీ పాదాలకి గాయాలు అని అడగ్గా భూలోకంలో కొంతమంది భక్తుల యొక్క గేయాలు ఇవి అన్నాను. ఈ భక్తులకి ఆనందం ఎక్కువైపోతే ఏం చేస్తానంటే అలా 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 కొంచెం కొంచెం గిల్లానాం రక్కానాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఏం చేశారు, రహస్యంగా లోపల పెట్టి విగ్రహం తయారు చేస్తున్నాడు ఆయన. 20 రోజులు గడిచిందండి. రాజుగారంటే పరమభక్తుడు, సహనం ఉన్నవాడు గనక కట్టెను బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు, గురువుల దగ్గర ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఏ మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసి తపాతపా తలు బదులు కొట్టి లోపలికి వెళ్ళిపోడు ఆయన, అవునా? అందువల్ల ఆయన వెళ్ళాడు. కానీ ఆయన భార్యకు అనుమానం వచ్చింది, 20 రోజులుగా ఈ తెర వెనక ఏం దొరుకుతుందో తెలియటం లేదు, తెర వెనక ఏం దొరుకుతుందో ఏమీ తెలియటం లేదు. అసలు లోపల మనిషి ఉన్నాడా? మాట మాత్రమైనా లోపల నుంచి ఒక శబ్దం రావడం లేదు, అలికిడి లేదు. అసలు అతను బతికున్నాడా చచ్చిపోయాడా? కొంప తీసి శిల్పి లోపల చెక్కుతున్నవాడు 20 రోజులుగా మంచినీళ్ళు తాగట్లేదు, పాలైనా తాగడం లేదు, ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఆయన బయటికి రాడు. పోనీ ఈ ఉలితోటి చెక్కుతున్నప్పుడు శబ్దం అవుతుంది కదా, చెక్కని పటాపటా కొడితే ఎందుకు శబ్దం కాదు? వాడకు మేకులు కొడితేనే బర్రు మన శబ్దాలు వచ్చేస్తాయే. అటువంటిది ఈ విగ్రహం చెక్కుతూ ఉంటే మాట వరుసకైనా శబ్దం రావడం లేదు, లోపలంతా నిశ్శబ్దం. పొరపాటున మన వాళ్ళు అతని మాట విని లోపలికి వెళ్ళకపోవటం వల్ల అతనికి ఆహారం లభించక మంచినీళ్ళు దొరకక చచ్చిపోయాడము అని అనుమానం వచ్చింది. 21 రోజులు లోపల ఉండిపోతే ఏమైపోతాడు? అందుకని 20 రోజులు బాగానే ఉంది, 21వ రోజు ప్రొద్దుటే వచ్చి ఈ లోపలున్న శిల్పి చచ్చిపోయాడా బతికాడా అసలు ఏం జరిగిందో చూద్దామని ఆ కత్తెను ఆ తెర ఇలా పక్కకు తోసింది. ఆ లోపలున్న శిల్పి చురుగ్గా కోపంగా చూశాడు, మాయమైపోయాడు. దురదృష్టం ఏంటంటే కృష్ణుడికి బలరాముడికి కాళ్ళు చేతులు తయారవ్వలేదు, మిగతా శరీరం అంతా అందంగా తయారయ్యింది. సాయంత్రం దాకా ఆగి ఉంటే చేతులు కళ్ళు పెట్టేవాడు ఆయన. సుభద్రకి మాత్రం ఒక కాళ్ళు ఉన్నాయి, చేతులు లేవు. 3 విగ్రహాలకి చేతులు లేవు, కృష్ణుడికి బలరాముడికి అసలు కాళ్ళు కూడా లేవు. అలా తయారవ్వకుండా విగ్రహం ఆగిపోయింది, శిల్పి మాయమైపోయాడు. ఆ సమయానికి రాజుగారు అక్కడికి వచ్చాడు, ఏది తెర బయట నుంచి నమస్కారం చేద్దామని. ఈ దృశ్యం చూశాడు, ఎంత బాధపడ్డాడో. చూస్తూ చూస్తూ భార్యను తిట్టలేడు కదా, కలియుగంలో మానవులు ఏంటి పెళ్ళాన్ని రోజు తిట్టడానికి, నీ మొహం తగలయ్యా అని. ఆయన మహాత్ముడు, ఇంత అపరాధం చేసిన భార్యనేమి అనలేక విగ్రహాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఏడ్చాడు. ఎంత పొరపాటు చేసింది నా ఇల్లాలు, 20 రోజులు ఓపిక పట్టింది, 21వ రోజు కూడా ఓపిక పట్టి ఉంటే ఈ విగ్రహములు పూర్తిగా తయారయ్యేవి. ఇప్పుడేమో చేతులు లేవు, 2 విగ్రహాలకి కాళ్ళు లేవు. చేతులు కాళ్ళు లేని విగ్రహాలు ప్రతిష్టకి పనికిరావు కదా. ధర్మశాస్త్ర ప్రకారం అయితే విగ్రహములకి కాళ్ళు చేతులు లేకపోతే ప్రతిష్టకి పనికిరావు. సూర్యనారాయణమూర్తికి కాళ్ళు లేవనట్లేదు, నేను చాలాసార్లు గుర్తుపెట్టాను. కాళ్ళు మడత పెట్టు కూర్చుంటాడు ఆయన, అందువల్ల బాసిన మఠంతో ఉండి ఆ పంచి కట్టడం వల్ల కాళ్ళు కనపడవు. అంతేగాని డైరెక్ట్గా కాళ్ళు లేవు, కుంటి కాళ్ళు అని కాసమా. ఒక్క కొన్ని ఆలయాల్లో స్వయంభూ ఆలయాలు ఉంటాయి, అక్కడ ఆలయంలో ఆ స్వామివారికి కాళ్ళు కనపడతాయి. ఇది తెలుసుకోవాలి కొంచెం మనం. ఇప్పుడు ఈ విగ్రహాలు ప్రతిష్టకేమో పనికిరావు, శిల్పి మాయమైపోయాడు. ఇన్నాళ్ళు కష్టపడి నేను ఈ ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించాలని చేసిన సంకల్పమంతా వ్యర్థమైపోయింది అని నారాయణ పాహి వాసుదేవ పాహి అని ఏడ్చాడు పాపం. అప్పుడు ఆకాశవాణి ఏమన్నది, నాయన ఇది భగవత్ సంకల్పం, కాళ్ళు చేతులు లేని ఈ బలరామ విగ్రహం, జగన్నాథస్వామి వారి విగ్రహం, చేతులు లేని సుభద్ర విగ్రహాలే నువ్వు ప్రతిష్ఠించు, కాళ్ళు చేతులు లేని విగ్రహాలు కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళను కూడా నడిపించేటటువంటి శక్తి కలిగినవి. భగవంతునికి సర్వాంగములు ఉండక్కర్లా, ఆయనకు అంగములు లేకపోయినా సర్వాంగ సుందరుడైన వ్యక్తి ఎలాంటి పనులు చేయగలడో అలా చేస్తాడు. నీ భార్య ఓపిక పట్టి ఉంటే విగ్రహాలు బాగా తయారయ్యేవి, ఆ విగ్రహములు ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటే కలియుగములు కూడా దర్శనం చేసుకున్నవాడు వెంటనే వైకుంఠానికి వెళ్ళేవాడు. ఆ యోగం లేకుండా నీ భార్య వల్ల మానవులు వైకుంఠానికి దూరం అయ్యారు. నిజానికి ఆనాడు గనక విగ్రహములు సంపూర్ణంగా చెక్కబడి ఉంటే, ఇప్పుడు మనం కలియుగంలో వెళ్ళి చూసి ఉంటే సరిగ్గా 100 ఏళ్ళు వరకు బతికేవాళ్ళంట. 107 రాగానే అందరం వైకుంఠానికి వెళ్ళేవాళ్ళంట, అది కూడా శరీరంతో వైకుంఠానికి వెళ్ళేవాళ్ళంట. ఎంత భాగ్యం పోయింది మనకి. ఎందుకని, కలియుగంలో మానవులు డైరెక్ట్గా వైకుంఠానికి శరీరంతో వెళ్ళే యోగానికి నోచుకోలేదు ఆ అవకాశం. అందుకే భగవంతుడి నిర్ణయం వల్ల దూరం అయిపోయింది మనకి. అందువల్ల ఒక విధంగా మనం దురదృష్టవంతులం, ఇది పరమాత్మ సంకల్పం. అయితేనే ఏ వంకతో అయినా అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు లేనటువంటి ఆ విగ్రహాలని దర్శనం చేసుకుంటే, ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణించే యోగం వచ్చిందంటే మాత్రం ఇక మనకి వైకుంఠం వచ్చినట్టే, ముక్తి వచ్చినట్టే. కాబట్టి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ముక్తి వస్తుంది కదండి. ఇప్పుడు ఈ కలియుగ మానవులకి ఎన్ని జన్మలు ఎత్తితే ముక్తి వస్తుందో తెలియదు, కానీ ఆ క్షేత్ర దర్శనం వల్ల తప్పక మనకి శీఘ్రకాలంలోనే కాశీలో మరణించే యోగం వస్తుంది, వచ్చిందంటే ముక్తి వస్తుంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఆకాశవాణి, ఇది నా సంకల్పం. మానవులకి వెంటనే ముక్తి కాకుండా కొంచెం ఆలస్యంగా ముక్తి రావడం కోసమని, శరీరంతో వైకుంఠానికి వెళ్ళడానికి వెళ్ళకుండా ఉండడం కోసమని ఇలా జరిగింది. అందుకే నీ భార్య తెర తీసింది. ఈ లోపల ఉన్న శిల్పి మాయమయ్యాడు. ఆ శిల్పి ఎవరో కాదు, సాక్షాత్తు విశ్వకర్మ భగవానుడే. అనగా అయితే ఈ దురదృష్టం నుంచి మేము బయటపడి మళ్ళీ సంపూర్ణముగా అవయవములన్నీ ఉన్న విగ్రహమును పొందలేమా అన్నాడు ఆయన. ఇక పొందలేరు మీరు. నువ్వు ఈ విగ్రహాలే ప్రతిష్ఠించు. ఇవి కూడా ఆషాఢమాసంలోనే విధి అనాడు ప్రతిష్ఠించు. ఇంకొక విషయం, ఈ విగ్రహాలు ఆషాఢంలో ప్రతిష్ఠింపబడి ఉత్సవాలు చేసుకోవటం వల్ల అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడల్లా ఈ విగ్రహాలు మారుస్తూ ఉండాలి. అధిక ఆషాఢమాసం సాధారణంగా 9 ఏళ్లకు కానీ లేక 12 ఏళ్లకు కానీ ఒకసారి వస్తుంది. ఈ కాలచక్రం యొక్క గణనలో అధిక ఆషాఢమాసం ఒక్కోసారి 9 ఏళ్లకో ఒక్కోసారి 12 ఏళ్లకో వస్తుంది. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది అనమాట అధిక ఆషాఢమాసం. ఆ వచ్చినప్పుడల్లా ఈ పాత విగ్రహాలన్నీ తీసుకెళ్లి పాతి పెట్టేయాలి. ఆ తర్వాత కొత్త విగ్రహాలు తయారు చేయాలి. అది కూడా మళ్ళీ మంచి దారువుతో, అక్కడ అర్చకులు నిర్ణయించిన దారువుతో తయారు చేయాలి. ఈ విగ్రహాలు పాతి పెట్టేటప్పుడు జగన్నాథుడి బొడ్డు దగ్గర ఒక తామర పువ్వు ఉంటుందండి. ఆ తామర పువ్వు మాత్రం బయటికి విడదీసి మళ్ళీ కొత్త విగ్రహం బొడ్డుకి నొక్కాలి. నొక్కితే నొక్కుకుపోతుంది అనమాట అది. మనం చిన్న గుండు సూదితో ఉన్నటువంటి దాన్ని గోడ గుచ్చితే గోడకి ఎలా అతుక్కుపోతుందో అలాగే ఈ బొడ్డు కొత్త విగ్రహానికి నొక్కిన వెంటనే నొక్కబడుతుంది, అతుక్కుపోతుంది. నాయన, ఈ విగ్రహాలలో జగన్నాథ విగ్రహమునకు బొడ్డు దగ్గర ఒక తామర పువ్వుని విశ్వకర్మ చెక్కాడు. ఆ తామర పువ్వే ఈ విగ్రహములకు ప్రాణప్రతిష్ఠ. సాధారణంగా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అడుగున ముందు యంత్రం పెడతారు. ఆ యంత్రం రకరకాల బీజాక్షరములతో కూడి ఉంటుంది. ప్రతిష్ఠించడానికి ముందు ఈ యంత్రానికి మంత్ర అనుష్ఠానం చెయ్యాలి. జపం చేసి దానికి ధార పోస్తారనమాట. ఒక ఆయనో ఇద్దరో ముగ్గురో నలుగురో ఆ యంత్రం మీద ఉన్న మంత్రాన్ని జపించి చేతిలోకి నీళ్లు అక్షతలు పెరుగు తీసుకుని ఆ యంత్రం మీద విడిచిపెట్టగానే యంత్రానికి శక్తి వస్తుంది. ముందు ఆ యంత్రాన్ని ఏం చేస్తారు మీరు చూసారుగా, ఇలాంటి ఆలయాలు కట్టేటప్పుడు కింద గొయ్యి ఉంటుంది, గోతులో యంత్రం పెడతారు. ఆ తర్వాత ఏం చేయాలి, నవరత్నాలు వెయ్యాలి, బంగారం కూడా వెయ్యాలి. ఎక్కువ మంది బంగారం వేయలేక బంగారం అనే పేరుతో ఇంత రజన వేస్తారు రేకులు. కానీ నిజంగా మా అదృష్టవశాత్తు మేము చాలా బంగారం వేశాం. కొంతమంది బంగారం పంపించారు, అలాగే మేము కూడా పీఠం తరఫున కొన్నాం. ఇంత బంగారం అని చెప్పకూడదు, మళ్ళీ డేంజర్ కనుక అందులో బంగారం వేశాం. వేసి పైన విగ్రహాన్ని పెట్టాం. ఆ తర్వాత విగ్రహం పెట్టగానే ఏం చేస్తారనమాట, ప్రాణప్రతిష్టాపన మంత్రములను కూర్చోతోటి తయారు చేస్తారు. ఆ కుర్చీతో విగ్రహాన్ని తాకి మంత్రాలు ఉచ్చరిస్తారు. ఉచ్చరించి ఎదురుగుండా ఒక ఆవుని దూడని పెట్టాలి. తర్వాత విగ్రహానికి ఎదురుగుండా అద్దము పెట్టాలి. ఆపై అక్కడ కుంభం పొయ్యాలి, అన్నపు రాసి దాని మీద రకరకాల పిండి వంటలు పెట్టి గుమ్మడికాయ పెట్టి అన్ని రెడీ చేస్తారు. ఈ కంటికి ఈ ప్రతిష్ఠ చేసే ముందు మైనం అంటిస్తారు. సరిగ్గా ఆవు దూడ అద్దము అన్నపు రాసి అన్నీ పెట్టాక ఈ కళ్ళకున్నటువంటి మైనం తీసేసి మంత్రపూర్వకంగా అప్పుడు ఎదురుగుండా ఆవు దూడని చూపిస్తారు, కుంభాన్ని చూపిస్తారు, అర్థం చూపిస్తారు. అర్థంలో స్వామి విగ్రహం కనపడుతుంది, ఆవు దూడ విగ్రహాన్ని చూస్తాయి, కుంభాన్ని కూడా విగ్రహం చూస్తుంది. అప్పుడు అందులోకి భగవంతుని శక్తి వచ్చి కూర్చుంటుంది. ఇది కళావాహన, అందులోకి ప్రాణప్రతిష్ఠ చేయటం. ఇందులో మంత్రబలం చాలా అవసరం. అందుకే ఈ విగ్రహానికి నేత్రోన్మీలనం అనే పేరుతో కంటికున్నటువంటి ఈ మైనం తీసేటప్పుడు మనం ఎవరూ చూడకూడదు. ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు గనక సామాన్య మానవుడు చూస్తే వాడు తట్టుకోలేక అయితే పూర్తిగా వెర్రివాడైపోతాడు, లేదా సన్యాసి అవుతాడు, లేదా సంసార భ్రష్టుడు అవుతాడు. అందుకని గోవు దూడయే చూడాలి, అర్థంలో స్వామి విగ్రహం ఆయన చూసుకోవాలి, ఆ కుంభాన్ని ఆయన యొక్క విగ్రహం చూడాలి. చూచాక అప్పుడు చూడాలి తక్కిన వాళ్ళు అనమాట. ఇవన్నీ ప్రతిష్టల్లో పాల్గొనే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. ఇక అప్పుడు అపూర్వ సుగంధ ద్రవ్యాలు తెప్పించి, కచ్చరాని, గంధము, నీరని, జాజి, జాజిపత్రి, ఇంకా లవంగాలు, యాలకులు, ఇలాంటి ఎన్నెన్నో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇవన్నీ కలిపినటువంటి బిందుల నీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. చేయగానే ఈ ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహంలో భగవంతుని శక్తి శాశ్వతంగా ఉండిపోతుంది అన్నమాట. అందుకే వెంటనే చేయాలి అభిషేకం. ఆ తర్వాత కూడా విడిచిపెట్టకుండా 3 రోజుల పాటు ప్రాణప్రతిష్ట అయ్యాక భగవంతునికి అభిషేకాలు చేయాలి, అర్చనలు చేయాలి. 3 రోజుల పాటు కనుక ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ట అయ్యాక అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు జరగకపోతే మళ్ళీ అందులో ఉన్న శక్తి వెళ్ళిపోతుంది పైకి. అందుకనే కంపల్సరీగా 3 డేస్ అక్కడే ఉంటారు. చూసారా, చాలామంది అర్చకులు ఉండి ఆ పని చేయాలి. మేము ఎప్పుడు ప్రతిష్ఠ చేసినా 3 రాత్రులు మేము అక్కడే ఉంటాం, లేదా మా తరపున ఒక అర్చకుండైనా పెట్టి తప్పనిసరిగా అభిషేకం చేయిస్తాం అన్నమాట. చెయ్యకపోతే కూడా తప్పదు. ఇవన్నీ ప్రాణప్రతిష్ఠ యొక్క నియమాలు అన్నమాట. అలా ఈ విగ్రహాలకి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయించు. ఆ ప్రాణప్రతిష్ఠ ఎటువంటిది, యంత్రాలు అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, అభిషేకాలు అక్కర్లేదు. కొయ్య విగ్రహం గనక ఎప్పటికప్పుడు 12 ఏళ్లకో 9 ఏళ్లకో అధికాషాఢ మాసం వచ్చినప్పుడల్లా పాత విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెట్టినప్పుడల్లా ఈ పాత విగ్రహం బొడ్డు దగ్గర ఉన్నటువంటి తామర పువ్వు పద్మం కొత్త విగ్రహానికి తగిలించు, చాలు. అదే ప్రాణప్రతిష్ఠ. మరి మొదటిసారిగా ప్రతిష్ఠిస్తున్నప్పుడు, రెండోసారి అంటే ఈ పద్మం తగిలిస్తామండి, మరి మొదటిసారిగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎలాగా, ఈ పద్మం మీద బ్రహ్మదేవుడు అంతటి వాడు చెయ్యి పెడితే నా ప్రాణం అందులో వచ్చి కూర్చుంటుంది, అది ప్రాణప్రతిష్ఠ. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి ప్రాణప్రతిష్ఠకి ఆహ్వానించండి అన్నాడే. విగ్రహాలు రెడీ అయ్యాయి. ఏది, మొండి విగ్రహాలు. ఇప్పుడు మొండి విగ్రహాలు కాదు, స్వామివారి ఈయనకు మొండి పని చెప్పాడు. స్వయంగా బ్రహ్మగారిని ఇక్కడికి పిలిపించు, బ్రహ్మ వచ్చి బొడ్డు దగ్గర ఉన్న తామర పువ్వు మీద అలా చెయ్యి పెడితే అందులోకి నా దివ్య శక్తి వచ్చి కూర్చుంటుంది అన్నాడు. కాబట్టి బ్రహ్మగారు వస్తారండి. ఈ గురువుగారు రావాలంటేనే తన ప్రాణాలు తక్కువస్తాయే. ఎన్నో ప్రాంతాల్లో, మా ఊళ్ళో పురాణం చెప్పండి, అక్కడ చెప్పండి అని అడిగితే చెప్పలేకపోతున్నాం. ఇక్కడికే పరిమితం అయ్యాం, ఎందుకంటే కాలం సరిపోవట్లేదు, శక్తి సరిపోదు కనుక. అటువంటిది బ్రహ్మదేవుడు అంతటి వాణ్ణి, బ్రహ్మగారండి, బ్రహ్మగారండి, మేమండి జగన్నాథపురంలో జగన్నాథ స్వామి వారిని ప్రతిష్ఠిస్తున్నామండి, మీరు రండి, అక్కడ మీరే బ్రహ్మగా పౌరోహిత్యం వహించండి, ప్రాణప్రతిష్ఠ చేయండి అని ఎవరు పిలుస్తారు అసలు? ఆయన రావడం పక్కన పెట్టండి, బ్రహ్మగారిని ఆహ్వానించద్దా? బ్రహ్మగారిని ఇన్వైట్ చేయాలంటే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళాలి. ఆయన ఏం వాట్సాప్లు చూడే. ఈ మధ్యన కొంతమంది, ఏ నేను వాట్సాప్ పెట్టాను, గురువుగారు చూడలేదా అంటారట మా శిష్యుడిని. వాడు వాడి పెళ్ళం వాట్సాప్ చూసుకోవడానికి ఏం సరిపోదు, ఇంకోటి వాట్సాప్ ఏం చూస్తాడు, ఈ గురువు గారికి ఏం చూపిస్తాడు చెప్పండి ఇది. కాబట్టి మనమా వాట్సాప్లు చూడటానికి, చేయించుకోవడానికి? బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన ఆహ్వానించాలట. ఇంద్రజుమ్నుడు హతాశురైపోయాడు. స్వామి బ్రహ్మ ఎలా వస్తాడండి, ప్రాణప్రతిష్ఠ ఎలా జరుగుతుందండి అంటే, ఆకాశవాణి రూపంలో ఈ సందేశం ఇచ్చిన స్వామివారికి మళ్ళీ మాట్లాడలేదు. పోనీ మాట్లాడితే ఏదన్నా అడగచ్చు. ఆయన మాట్లాడే అవకాశం అవ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పూట గురువుగారు కనపడకుండా, దర్శనం అవ్వకుండా వెళ్ళిపోయినట్టుగా. ఇప్పుడు చూడండి, ఇంక ఇంద్రజమున మహారాజు గారు చాలా బెంగ పెట్టేసుకున్నాడు. అయ్యో భార్యామణి, తొందరపాటుతో తెర తీసావు, దానివల్ల ఏమో విగ్రహాలు పూర్తవలేదు, పూర్తవలేదని నేను బెంగ పెట్టుకుంటూ ఉంటే స్వామివారి ఇది నా సంకల్పం అన్నాడు, పోనీ అని సరిపెట్టుకున్నాను. దీనికి ఏమో ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మను రమ్మంటాడు. రమ్మన్నవాడు బ్రహ్మను ఎలా పిలవాలో చెప్పకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బ్రహ్మను ఎలా రప్పించాలి అని బాధపడ్డాడు ఆయన. అప్పుడు ఆయనకి మెరుపులు అంటే ఆలోచన తట్టింది. అదే భగవత్ సంకల్పం. బ్రహ్మ దగ్గరికి నేను వెళ్ళలేను, కానీ వెళ్ళేవాడు అక్కడే ఉన్నాడు. ఈయన ఇక్కడికి తీసుకొచ్చినవాడు ఎవరు, యజ్ఞం చేయించినవాడును నారదుడు, అది మర్చిపోకూడదు మనం. వెంటనే నారదుడి
కాళ్ళకి నమస్కారం చేసేశాడు. అమ్మయ్యా, కష్టకాలంలో గురువుగారి దర్శనమయ్యింది. గురుకటాక్షం అంటే హరికటాక్షం తనంత తానే లభిస్తుంది అనుకుని వెంటనే నారదుడు కాళ్ళు పట్టుకున్నాడు. మహాత్మా నారద, విష్ణువు ఏది చెప్పినా ఆ పని అవుతుంది, అవ్వని పని ఆయన ఎందుకు చెప్తాడండి? బ్రహ్మచేత ప్రాణప్రతిష్ఠ చేయించు అని భగవంతుడైన విష్ణువు చెప్పాడు అంటే అది గ్యారంటీగా అవుతుంది. అవుతుంది అన్నారు. ఉదాహరణ, సమయానికి నువ్వు ఇక్కడ ఉండడమే. సాక్షాత్తు గురువువి, ఎంతోమందికి మంత్రోపదేశం చేసిన వాడివి, నిరంతరం నారాయణ స్మరణ చేసే మహానుభావుడివి, నువ్వు సమయానికి ఎక్కడ ఉన్నావు? నేను నిన్ను మర్చిపోయి బ్రహ్మలోకానికి ఎలా వెడతామో, బ్రహ్మగారిని ఇక్కడికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఎలా ఆహ్వానిద్దామో అనుకుంటున్నాను. అమ్మయ్యాని కాళ్ళు గట్టిగా పట్టుకుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను ఆహ్వానించే బాధ్యత నీది అన్నట. ఓ, గ్యారంటీగా బయలుదేరతానన్నాడు ఆయన. అనడంతో ఒక దివ్య విమానం బ్రహ్మలోకం నుంచి అక్కడికి వచ్చింది. నారదుని సంకల్పంతో విమానం వచ్చింది. నారదుడు ఆ విమానం ఎక్కాడు. ఎక్కగానే ఇంద్రజుమురుడు, నారద ఒక్కసారి ఆగు అన్నట. ఏమిటన్నాడు నారదుడు, నేను ఎప్పుడు బ్రహ్మలోకం చూడలేదు, నేను కూడా నీతో ఈ విమానం ఎక్కి బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆయన స్వయంగా ఆహ్వానిస్తాను, అనుమతించవా అన్నట. వెంటనే నారదుడు నవ్వి, బ్రహ్మలోకం అంటే మాట్లానైనా, ఈ విమానం మహావేగంగా అక్కడికి వెడుతుంది, వెడుతున్నప్పుడు దారిలో కళ్ళు తిరగవచ్చు, తీరా అక్కడికి వెళ్ళాక నేనే బ్రహ్మను చూచి ఆనందంతో మైమరిచిపోయి ఆయన్ని స్తోత్రం చేస్తూ అక్కడే ఉండిపోవచ్చు, ఈలోపు భూలోకంలో ఏం దొరుకుతుందో ఏమిటో అన్నట్ట. ఏం జరిగినా పర్వాలేదండి, నేను మాత్రం మీతో వచ్చేస్తాను, మీరు గురువులు, గురువుగారు తలుచుకుంటే ఈ సృష్టిలో అసాధ్యం లేదు, నేను మీ పాదాలు పట్టుకున్నాను. ఈ ప్రాణప్రతిష్ఠకి, మా జగన్నాథస్వామి విగ్రహ ప్రతిష్ఠకి బ్రహ్మను ఆహ్వానించేటప్పుడు మీ వెంట నేను ఉంటాను, ఈ శిష్యుడిని అనుగ్రహించండి అన్నట. గురువులకు బలహీనత ఉంటుందిగా, రెండు రోజులు కూడా జై గురుదేవ అన్నారంటే మూడోసారి వచ్చే నాతో దోరకంట, నేను ఇది పెద్ద గొడవ, మళ్ళీ టిక్కెట్లు కూడా చేయించి పెట్టేస్తారు, ఎన్ని గొడవలు ఇవి. అలాంటి బలహీనతే నారదునికి కూడా ఉన్నది. వచ్చే అయితే అన్నట్ట. వెంటనే ఈయన భార్యామణికి, కొన్ని భార్యను కూడా తీసుకెళ్లొచ్చుగా, కొంతమంది ఉంటారు వెనక ముందు చూడరు, వాడి ఇల్లు కారులో కూర్చుంటాడు, పెళ్ళాన్ని ఇంకోటి కూడా తీసుకురావాలి, ఎన్ని గొడవలు బలహీనతలు. భార్యామణి బ్రహ్మని పిలవకుండా చక్కగా విమానం ఎక్కేశాడు. ఈలోపు భార్య ఏమండో అనేలోపు విమానం పైకి లేచిపోయింది. చూసారా పాపం, ఆవిడ ఏడుస్తూ కూర్చుంది, మా ఆయన ఎప్పుడు ఇంతే నన్ను తీసుకెళ్ళడం అంది. కాబట్టి ఎప్పుడైనా కొంచెం ఎక్కడికైనా పెడుతున్నప్పుడు మీ భార్యను కూడా చూసుకుంటారా, మీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయంలో రాజారెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడైనా యాత్రకు ఆయన సునీత గారు లేకుండా వెళ్ళారా? వెళ్ళలేదు. ఈ వయస్సులో ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మన వాళ్ళేమో పెళ్ళైన వెంటనేనేమో ఈయన దారిని ఈయనే వెళ్ళిపోతాడు, ఈయనేమో పిడత కింద పప్పు, ఆవిడ బుడత కింద పప్పు, ఎవరి పప్పులు వాళ్ళే తింటే ఎలాగా, కలిసి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరి యోగం వాళ్ళదు కదా, ఆవిడ ఇక్కడే ఉండిపోయింది. విమానం మహావేగంగా పైకి వెళ్ళిపోయిందిట. దారిలో ముందుగా కింపురుష లోకం కనపడింది, చిన్న లోకాలు. ఆ కింపురుషులంతా నారదుడికి నమస్కరించారు. ఇంద్రజమున, నువ్వు అదృష్టవంతుడు, గురువుగారి కారులో వెడుతున్నావు అన్నారట. గురువుగారితో ప్రయాణం చేయటువంటి మాటలా మరి, ఆయన విమానంలో వెళ్ళిపోతున్నావు అన్నారట. పైగా ఆయన పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంకా ఎంత అదృష్టం అండి బాబు, మరి గురువుగారితో వెళ్ళడం ఒక ఎత్తు అనుకోండి, ఆయన పక్కన కూర్చోవడం అంటే ఎన్ని జన్మల పుణ్యం అది, మాయదారి నీ పుణ్యం పుచ్చిపోయింది అన్నారట. ఇక దారి పొడుగుతో నారదుడికి నమస్కారం చేసినప్పుడల్లా ఈయన అభినందిస్తూనే ఉన్నారంతా. ఇంకొక రహస్యం ఏంటంటే, నారదుడికి నమస్కరిస్తున్నప్పుడు ఒక్కోసారి నారదుడు ముందుకుంటున్నట్టు ఈయనకి నమస్కారాలు అందుకుంటున్నట్ట. నారదుడు వారికి నమస్కరించినప్పుడు నారదుడికి బదులుగా ఈయనకి అందుతున్నాయి నమస్కారాలు. కిన్నర లోకం, కింపురుష లోకం, సిద్ధలోకం, సిద్ధులు కూడా కనబడ్డారు అక్కడికి వచ్చి. సిద్ధులు సామాన్యులు కాదండి, వాళ్ళు తలుచుకున్నంత మాత్రం చేత ఏ లోకానికైనా వెళ్ళగలరు. వాళ్ళు ఎప్పుడు చూసినా 30 వయసు వాళ్ళలో ఉంటారు, వాళ్ళకి జరామరణములు లేని వాళ్ళు, అందుకే వాళ్ళని సిద్ధులు అన్నారు. అలాంటి సిద్ధులు భూలోకంలో కూడా అప్పుడప్పుడు యాత్రలకి తిరుగుతూ ఉంటారు. అల్లసాని పెద్దన మరుచరిత్రలో చూసారా, ప్రవరుడు అనే ఒకడు తీర్థయాత్రలు చేయాలనుకుంటూ ఉంటే ఆయన దగ్గరకు ఒక సిద్ధుడు వచ్చాట. ఆయన 30 కంటే తక్కువ వయసు కుర్రాళ్ళ ఉన్నట్ట, బంగారపు రంగులో ఉన్నాడు ఆయన. ఆయన ప్రవరుడి దగ్గరకు వచ్చి భోంచేశాడు. ఆ తర్వాత ప్రవరుడు, ఏమండి మీరు ఎక్కడెక్కడికి తీర్థయాత్రలు చేశారంటే, ఓరి బాబోయ్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా యావత్ ప్రపంచం తిరిగేశాను, భూమండలం, పాతాళం, స్వర్గం అన్నీ తిరిగాను అన్నాడు. అప్పుడేమో ప్రవరుడికి అనుమానం వచ్చి కొంచెం నవ్వు కూడా వచ్చిందనమాట. అనుమానం అంటే ఇది వేళాకోళం, వీడెవడో సొరకాయలు కోస్తున్నాడు, ఈయన చూస్తే చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు,
ఇన్ని లోకాలు ఎలా చూశాడు అని అనుమానం వచ్చింది. కానీ డైరెక్ట్గా అలా అడగకూడదు కదా, గురువుగారిని నీ మొహన్ను నిజంగా చూసావా అని అడగలేడు. అందుకని ఏమన్నాడు, ఎరిగితి నాయనా మీరు చెప్పినవి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, నాకు చిన్న అనుమానం. ప్రాయపుం చిరుతతనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్యా. మీ ముఖంలో ప్రాయపుం చిరుతతనంబు, లేతతనం కనబడుతోంది, మంచి కుర్రాళ్ళ కనపడుతున్నారు. ఇంత చిన్న వయస్సులో ఇన్ని తీర్థయాత్రలు అలా చేశారు. నేను అలా అడగడం తప్పే, అయినా అనుమానం వచ్చినప్పుడు అడగాలి కాబట్టి అడుగుతున్నాను. వెర్రవక మీ కొనర్తునొక విన్నపము ఇట్టివి ఎల్ల చూచిరాన్ ఎర్రకలు గట్టుకొన్న మరి ఏండ్లును బుండ్లును బట్టు ప్రాయపుంచిరుతనంబు మీ మొగము చెప్పక చెప్పాడు నదిరయ్య. మా కెరుగదరంబే మీ మహిమలు ఈర ఎరుంగుదురు ఏమి చెప్పుదు. నేను భయపడకుండా వచ్చిన అనుమానం మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను. అనుమానం అడిగేటప్పుడు భయపడితే బాగుండదు కాబట్టి భయం విడిచిపెట్టి నిశ్శంకగా అడుగుతున్నాను. ఒక విన్నపం చేస్తున్నాను మీ దగ్గర. మీరిందాక చెప్పారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పైన కింద అన్నీ చూశానని, ఇన్ని లోకాలు చూడాలంటే ఎరకలు గట్టుకున్న రెక్కలు గట్టుకు ఎగిరినప్పటికీ ఏండ్లు బూండ్లు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. రెక్కలున్న పక్షులు కూడా అంతలా ఎగరలేవు, ఎగిరి చూడలేవు. మీ ముఖం చూస్తే కుర్రాళ్ళ కనబడతారు. మీరు పద్మాగర్ గారు ఎప్పుడు చూసినా పాతికాళ్ళ కుర్రాళ్ళలా కనపడతారు. మరి ఏమి తింటారో తెలియదు కానీ అయినా ఇన్ని యాత్రలు చేశామంటారు. ఎలా నమ్మగలుగుతాం, మీ మహిమ మీకే తెలుసు అంటే అందులో ఉట్టి కోతలకు వస్తున్నావా అన్న వెటకారం కూడా ఉందన్నమాట. ఏమో మీ మహిమ మీకే తెలియాలి, మా అక్కేం తెలుస్తుంది, ఎలా చూశారు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన పక్కపక్కనవి, ఒరే నాయన మేము సిద్ధులం, అందువల్ల మాకు వయస్సు ఎంతో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ముసలాడు ముసలాడే కదా, పొడిచాడు ఎప్పుడు అవలేడు. కానీ సిద్ధులు ఎలా కాదు, వాళ్ళు ఎంతకాలం జీవించినా వాళ్ళు మంచి కుర్రవాళ్ళల్లా నవయవనంలో ఉన్నట్టే ఉంటారు. అందుకే వాళ్ళని సిద్ధులు అన్నారు. ఆయన చెప్పాడు, వినవయ్య జరయు రుజయును చనకంగా దరచు మమ్ము సిద్ధుల మొగుటను, మమ్మల్ని జరామరణములు చుట్టుముట్టవు, మాకు ముసలితనము రాదు. వేల సంవత్సరములు జీవించినా మాకు ముసలితనం రాదు, చావు రాదు. భూమి కంటే 3 రోజులు ముందు పుట్టానన్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఆయువు ఎంతో ఆలోచించగలరు ఎవరైనా? భూమి కంటే 3 డేస్ ముందు పుట్టాట, తర్వాత భూమి పుట్టిందట. భూమి మాకు సిస్టర్ చెల్లి అన్నాడే. కానీ నేను కుర్రాళ్ళగే ఉంటాను. తర్వాత ఈ తీర్థయాత్రలన్నీ నేను కాలినడకతో చెయ్యలేదు. నా దగ్గర ఒక ఔషధం ఉంది, ఒక పసరు ఉంది, నా దగ్గర డబ్బా దంతప్పు పెట్టుంది, ఆ దంతపెట్టులో రసలింగం ఉంటుంది, ఆ రసలింగం ఉన్నటువంటి బాక్స్ నిండా ఒక పసరు ఉంటుంది, ఆ పసరు ఇంత పెసరు కాలికి రాసుకుంటే కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే ఆ పసరు కాస్త కాలికి రాసి హిమాలయాలు అంటే హిమాలయాలు, అమెరికా అంటే అమెరికా, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్, లూసియానా అంటే లూసియానాకి, డమాయిన్ అంటే డమాయిన్కి, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంత వేగంగా కన్ను మూసి తెరిచేలోపు వెళ్ళిపోతారట. ఆకాశంలో సూర్యభగవానుడి రథము యొక్క గుర్రములు ఎంత వేగంగా పెడతాయో అంత వేగంగా వెళ్ళగచ్చట. దివి బిసరుహ బాంధవ సైంధవ సంఘం వెంత దవ్వు దగలే కరుగున్ భువినంత దవ్వునే ఉను టవటవలే కరుగుదుము ఫుటాఫుటి నడలన్న అన్నాడు ఆయన. ఆకాశంలో సూర్యభగవానుడి యొక్క రథానికి 7 గుర్రములు ఉంటాయి. ఈ గుర్రములు మహావేగంగా అచ్చక్క 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 ప్రయాణం చేస్తాయి. ఆకాశములో సూర్యుని యొక్క రథాస్యములు ఎంత వేగంగా వెడతాయో మేము కూడా భూలోకంలో అంత వేగముగా హుటాహుటిని వెళ్ళిపోతాం కోరుకున్న చోటికి అన్నాడు. అంత గొప్ప సిద్ధుడు, తర్వాత కథ మనకు అక్కర్లా. కాబట్టి సిద్ధులు జరామరణాలకు అతీతులు, ఇలాంటి దివ్య మహిమలు కలిగిన వాళ్ళు. ఈ పసరు ఇంత రాసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చునండి. ఇంకా వీసా పాస్పోర్ట్లు ఏమక్కర్లా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు, అవునా? అందుకే యాత్రలు చేసేవాళ్ళని అప్పుడప్పుడు సిద్ధులా అనేవారు. పూర్వం అభినవ సిద్ధ అనే బిరుదు సూర్యబాబు గారికి ఇచ్చాం. 30 ఏళ్ళు ఆయన ఆర్గనైజ్ చేస్తే చాలు, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కువ ఆర్గనైజ్ చేయడం బాగుండదు కనుక ఆఫ్టర్ 30 ఇయర్స్ వేరే వాళ్ళకి ఆర్గనైజేషన్ ఇచ్చేద్దాం. ఈ సిద్ధలోకంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ సుస్పష్టంగా పురాణంలో చెప్పారు. వైష్ణవఖండంలో 22వ అధ్యాయంలో సిద్ధలోకంలో ఉన్న వాళ్ళు కూడా గౌరవించారట. వచ్చి నువ్వు మా సిద్ధుల కంటే ప్రసిద్ధుడివి, నీకు అనేక దివ్యశక్తులున్నాయి, లేకపోతే ఈ విమానంలో ఎక్కి నారదుని పక్కన కూర్చుని హుటాహుటిన బ్రహ్మలోకానికి వెళ్ళగలవా అన్నారు. పాపం ఇంద్రజుమ్రుడు ఏమి అహంకరించలేదండోయ్, అబ్బా నారదుని పక్కన గురువుగారి పక్కన కూర్చున్నానని అహంకరించలేదు, గౌరవంగా వాళ్ళకి నమస్కరించాడు. ఇలా క్రమంగా లోకాలు దాటుతున్నాయి. చివరికి మహర్లోకంలో ఉన్న సిద్ధులు స్వాగతం పలికిన తర్వాత కూడా ముందుకు వెళ్ళాట. ఈ శ్లోకం వినాలి మీరు, నాకు ఇష్టం, అందుకే మళ్ళీ చెబుతున్నాను చేదస్తంగా. మహర్లోకగతై సిద్ధై సాదరాభ్యర్చితౌ చ తౌ. ఆ ఇద్దరిని అంటే నారదుణ్ణి ఇంద్రజుమ్నుణ్ణి మహర్లోకంలో ఉన్న సిద్ధులు ఆదరముగా పూజించారు. ఏదో గౌరవించరు కదా, ఇద్దరిని పూజించారు. నారదుడు, నారదుడితో పాటు వచ్చినందుకు సిద్ధుణ్ణి కూడా, ఈ మన ఇంద్రజుమ్నుడు కూడా గౌరవించారు. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అప్పటి వరకు ఎప్పుడు బ్రహ్మని చూస్తానా, ఎప్పుడు ముహూర్తం పెట్టించుకుంటానా, బ్రహ్మని ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేయించి పూరీ జగన్నాథంలో అపూర్వ ఆలయాన్ని నిర్మాణం చేసిన ఘనత పొందుదామా అనుకున్న ఇంద్రజుమ్నుడి ముఖం కొంచెం మాడిపోయింది. ఏదో చింతలో పడ్డాడు. ఏమిటా చింత? కర్మయోగం అంటారు. బ్రహ్మలోకానికి ఇంకొద్దిసేపట్లో వెళ్లే ముందు ఆయనకి బెంగ వచ్చిందిట. మయ్యాగతే బ్రహ్మలోకం శత్రుభిర్వాభిభూయతే. నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను కదా, అక్కడికి వెళ్ళి ఎప్పటికొస్తానో, నేను వచ్చేలోపు శత్రువులు వచ్చి నా రాజ్యం మీద దాడి చేసి రాజ్యం పట్టుకుపోరు కదా, ఇప్పుడు వచ్చిందిట రాజ్యం మీద పిచ్చ. కారణం ఏమిటో తెలుసినా, గురువుగారి దగ్గర కూర్చునే ముందు పాదాలకి నమస్కరించి ఆయన పక్కన కూర్చోవాలి. ఒకే ఆసనం పక్కన కూర్చోవాలనుకోండి, ఇప్పుడు రైల్లో గురువుగారు పక్కన ఇంకో సీటు శిష్యుడికి ఉంది, ఆ కూర్చునేటప్పుడు గురువుకి నమస్కరించి పక్కన కూర్చుంటే ఎప్పుడు ఇక పాపం రాదట. తప్పదు కదా, గురువుగారు లోయర్ బెర్త్లో పడుకుంటే పైన నెత్తి మీద పడుకోవాలి కదా శిష్యుడు, మరి నెత్తి మీద కాళ్ళు పెట్టినట్టే కదా. అటువంటిప్పుడు ఎక్కేటప్పుడు కానీ, లేక ప్రయాణం అయ్యేటప్పుడు కానీ, లేక వాహనంలోకి ఎక్కినప్పుడు కానీ పాదాలకు నమస్కరిస్తే ఇవాడు నెత్తి మీద కాళ్ళు పెట్టినా దోషం రాదు. ఈయన చిన్న పొరపాటు చేశాడు, విమానంలోకి ఎక్కేశాడు కానీ ఎక్కేటప్పుడు ఆ లోపల కూర్చునేటప్పుడు నారదుడికి నమస్కరించలేదు. ఆ నమస్కరించకపోవటం వల్ల ఇన్ని సత్కారాలు పొందుతున్న వాడికి కూడా లౌకిక వాంఛలు వచ్చాయి. మళ్ళీ రాజ్యం గుర్తుకొచ్చింది, నేను తీరా బ్రహ్మలోకానికి వెడితే నా రాజ్యాన్ని ఏ శత్రువులైనా కొట్టేస్తారేమో, ఆక్రమిస్తారేమో, ఈలోపు నేను కట్టిస్తున్న ఆలయం పూర్తవుతుందో లేదో, విగ్రహాలు ఏమైపోతాయో, శిల్పులు స్తంభాలు అవి ఏర్పాటు చేస్తారో లేదో, అసలు నా సామంతుల్లో కొందరు దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళేం చేస్తారో. అయ్యయ్యో, క్షణాల్లో నేను ఈ విమానం రాగానే విమానం ఎక్కేశాను కానీ మా ఆవిడ గురించి పట్టించుకోలేదు, పాపం వెర్రిది, నన్నే పెళ్లి చేసుకుంది, ఇంకోటి ఎవడ తోలికి వెళ్ళలేదు, అటువంటి ఆవిడ ఏం బెంగపెట్టుకుంటుందో, నాకు పిల్లలు లేరు కనుక నా ఆస్తి ఏమైపోతుందో, ఇలా లోపల బెంగలు వచ్చేయట. అసలు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు ఈ భూలోకాన్ని గురించి ఆలోచిస్తున్నాడంటే కారణం మానవ శరీరంతో అక్కడికి వెళ్ళటమే. ఈ మానవ శరీరానికి ఆ లక్షణాలు ఉంటాయి చెప్పాను. అలాంటప్పుడు ఒకటే మార్గం ఏమిటి, గురువు పాదాలకు నమస్కరిస్తే ఈ ఆలోచనలు రావు. అందువల్ల నారదుల వారు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చాక చింత పడుతున్నావు, నీకు చింత ఉండకూడదు, ఆదివ్యాధులు లేని లోకానికి వస్తున్నావు, ఆనందంతో బతకవలసిన లోకానికి వచ్చి దుఃఖం ఎందుకు పొందుతున్నావు, నువ్వు సామాన్యుడు అని ఆయన. కృతార్థోసి మహాభాగ యన్మానుష వపు స్వయం బ్రహ్మలోకమిహాయాత ప్రత్యక్షం దృష్టవాన్ హరిం. విష్ణువుని చూసావు, ఆయన మాటలు విన్నావు, ఆయన విగ్రహాలు తయారు చేయించుకున్నావు. విష్ణువు మారువేషంలో విశ్వకర్మ రూపంలో వచ్చాడు కదండి, మారువేషంలో ఉన్న విష్ణువే కదా, ఆయన చూసావు కదా, ఆయన చేత విగ్రహాలు తయారు చేయించుకున్నావు. ఆయనంతటి వాడు ఆకాశవాణి రూపంలో బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించమని చెప్పాడు, అంతటి పరమాత్మ వాక్కులు విన్నావు. ఎంతో భాగ్యవంతుడివి నువ్వు, నిజంగా కృతార్థుడివి అంటే నీవు అన్ని పనులు పూర్తిగా చేసినట్టే, నీ ప్రయత్నం లోపం లేకుండా మంచి పనులన్నీ చేసేసిన వాడివి, నీ జన్మ ధన్యమైపోయింది. కృతార్థుడు అంటే ఇంక నిజంగా ధన్యాత్ముడు అనమాట వాడు. మానవ రూపం ఎక్కడా, మానవ శరీరంతో బ్రహ్మలోకానికి రావడం ఎక్కడా, బ్రహ్మలోకానికి కూడా నా వెంట నా విమానంలో నా పక్కన కూర్చుని వస్తున్నావు, నువ్వు భాగ్యవంతుడివి. అందువల్ల నువ్వు ఏ పిచ్చి ఆలోచన పెట్టుకోకు. అనగా, మీకు తెలియందే ఉంది స్వామి, ఏమిటో సిద్ధులను చూడని క్రితం వరకు బాగానే ఉన్నాను, సిద్ధులు నమస్కరించినప్పుడు బహుశా నేను వాళ్ళని రెండు చేతులు జోడించి పూర్తిగా గౌరవించి ఉండను. సిద్ధులను గౌరవించని వాడి బుద్ధి మారిపోతుంది. అక్కడ నాలో ఏదో లోపం జరిగింది. ఇంతమంది సిద్ధులు కూడా నాకు నమస్కరిస్తున్నారంటే నేను గొప్పవాణ్ణేమో అని ఒక క్షణకాలం నాలో అహంకారం వచ్చింది. ఈ అహంకారం వల్ల నాకు వెర్రి ఆలోచన వచ్చింది. ఇంటికి విడితే ఏమైపోతుందో నా ఆస్తి, నా రాజ్యం ఏమైపోతుందో, భార్యను విడిచిపెట్టాను ఆమె ఏమైపోతుందో, ఈ ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి నాకు. అదేదో బయలుదేరేటప్పుడు వస్తే అక్కడే ఉండిపోయేవాడిని. అమెరికా ప్రయాణం అయ్యే ముందే ఇంటి గురించి ఆలోచించాలి. విమానం ఎక్కేవండి ఢిల్లీలో, 5 గంటల ప్రయాణం అయ్యాక అయ్యో ఇంటికి తాళం వేశానా లేదా, కరెంటు దీపాలు తీసానా లేదా, గురువుగారికి ఇది ఒక కర్మ, కొన్ని ఇళ్లలోకి వెళ్ళి అస్మావాటి లోపల లైట్లు ఆర్పడం నా బతుకనమాట, కొంతమంది ఇళ్లలో దీపాలు కట్టడం ఏంటో మరి, అవన్నీ ఇంకోటెవడో కట్టాలి. ఈ ఆలోచన విమానం ఎక్కేకొస్తే ఉపయోగం ఏంటో ఆలోచించండి. వచ్చినా ఏం లాభం లేదు, ట్యాప్ వదిలేసానేమో, మోటార్ వేసి ట్యాంక్ కట్టలేదేమో, ఇంటికి తాళం వెయ్యలేదేమో, ఇంట్లో ఉన్న కరెంట్ కట్టలేదేమో, గ్యాస్ స్టవ్ కట్టలేదేమో. ఈ ఆలోచనలు విమానం ఎక్కి కొంత ప్రయాణం చేసాక వస్తే ఏమీ ఉపయోగం లేదు, బెంగ తప్ప. అందువల్ల వచ్చే ముందు 1-2 సార్లు చూసుకోవాలండి చేదస్తంగా. ఎక్కువ ఇట్లా వెళ్ళిపోతున్నాడు హరి, వెళ్ళేప్పుడు ఇంట్లో చూసుకోవద్దు, అమ్మాయ్యా గ్యాస్ కట్టామా లేదా, కట్టామా లేదా, ఇంటికి తాళం వేసామా లేదా, కరెంట్ అంతా ఆపామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టి చూడమని చెప్పాలి. మళ్ళీ అది అతిచేతస్థంగా 100 సార్లు చూడక్కలు, 2 సార్లు చూస్తే చాలు అతిచేతస్థం ఉంటుంది. ఒక ఆవిడ ఇంట్లో ఎవరిని నమ్మేది కాదట, అందులో మొగుడు అంటే అసలు నమ్మకం లేదు, తర్వాత పిల్లలన్నా నమ్మకం లేదు. ఆవిడ ఓ రోజున శ్రావణ మాసంలో పక్కింటికి పేరంటానికి వెళ్ళింది. శ్రావణ మంగళవారం నాడు శనగలు పుచ్చుకోవడానికి పెడతారుగా మరి, అలా ముత్తైదుగా పేరంటానికి పెడుతూ పెడుతూ ఏమండో ఈ స్టవ్ మీద చారు పెట్టాను, కాసేపు నాక కట్టేసి అందులో చిట్టుగడ్డ ఉప్పు వేయండి సుమా అని ఇంత ఉప్పు చూపించేలా చేత్తో, ఇంత ఉప్పు వేయండి సుమా, ఎందుకంటే ముందే వేస్తే చారు సరిగ్గా రుచిగా ఉండదట, ఆఖరి వెయ్యాలి ఇప్పుడు కూడా, అందుకని వెయ్యండి. టమాటాలు ఉడికాక కాసేపు నాక చారు స్టవ్ మీద పెట్టాను, అది కట్టి ఇంత ఉప్పు వేయండి అంది. ఈ భర్త గారు వాలు చైర్లో అంటే వీల్ చైర్లో అలా కూర్చొని చక్కగా సరదాగా పేపర్ చదువుకుంటున్నాడు. ఆయన ఆ పేపర్లోంచి తలెత్తి దిక్కుమాల గొడ్ల గోపకళ్ళతో ఇలా పెట్టి కొంతమంది ఇలా చూస్తారనమాట, వాళ్ళు చూస్తే భయం నాకు ఇప్పటికి కూడా, ఇలా చూసి అలాగే లేవే వేస్తానులే అంటే అలాగే అంటారు. మీకేమో అసలే మతి మరుపు, పేపర్ చదువుకుంటూ కుర్చీలో కూర్చుని అన్నీ మర్చిపోతారు. 1-2 సార్లు చెబుతున్నాను స్టవ్ కట్టండి, ఎంత ఉప్పు వేయడం మర్చిపోకండి అంది. వేస్తాను వెళ్ళిరవే బాబు నువ్వు పేరంటానికి వెళ్ళి కాసేపు నాకు సుఖంగా ఉంటుందన్నాడు. సరే ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చినా మొగుడి మీద నమ్మకం లేదు, ఈయన ఉప్పేస్తాడో లేదో అని అనుమానం. అందుకని అక్కడ కూతురు 2 ఆడపిల్లలతో ఆడుకుంటుంది అనమాట, చెమ్మ చెక్క చారడేసి మొక్క ఇలాంటి ఆడుకునేవారు పోరం, ఇప్పుడు ఏ ఆటలు లేవాలండి, పిచ్చి ఆటలు మిగిలి. అందుకని ఏమేవు మీ నాన్నకి ఎంత ఉప్పు వేయమన్నాను, ఆయన ఎలాగో వేయడు, స్టవ్ కట్టమన్నాను కట్టడు, నువ్వు ఎంత ఉప్పు వేసి కాస్త స్టవ్ కట్టు అంటే అలాగే అమ్మ అంది. అమ్మ అంటావు నువ్వు ఉట్టి బొమ్మవి, సరిగ్గా చెబుతున్నాను వినిపించుకో అని కూతురికి చెప్పి ఇంకొంచెం ముందుకు వచ్చింది. అక్కడ ఇలా 2 కుర్రాళ్ళు ఆడుకుంటున్నారు, అందులో వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడు క్రికెట్ ఆడుకుంటున్నాడు అనమాట, సిక్సర్ అని అరుచుకుంటుంది. వాడి దగ్గరకు వచ్చి ఒరే మీ నాన్నకి చెప్పా, మీ అక్కకి చెప్పా, వాళ్ళు స్టవ్ కడతారని నాకు నమ్మకం లేదు, ఉప్పేస్తారని నమ్మకం లేదు, నువ్వు ఇంత ఉప్పు ఇరవై స్టవ్ కట్టంటే ఊరుకోమా, మీ ఆడుకుంటున్న కాసేపు చావుకొడుతున్నావు, అలాగేలే అన్నాడు. అలాగే అని మర్చిపో, ఒక ఆటలో పడిందిట అని ఆవిడ పేరంటానికి వెళ్ళింది. ఈ మొగుడు తర్వాత మర్చిపోతానేమో పెళ్ళని తిడుతుందేమో అని ఆవిడ అలా వెళ్ళి వెళ్ళగాని పావుగంట చూడకుండా వెంటనే స్టవ్ కట్టేసి ఇంత ఉప్పేసిపోయాడు అని పేపర్ చదువుకున్నాడు. ఈ కూతురు కూడా మా అమ్మ తిడుతుంది మర్చిపోతానేమోనని ఆయన వేసిన కాసేపటికి 2 నిమిషాలకే వచ్చి ఆవిడ ఎంత ఉప్పేసింది, స్టవ్ ఎవరో కట్టేశారులే, మా అమ్మే కట్టేసి ఉంటుంది అనుకుని. ఇంతలో క్రికెట్ ఆడుకుంటున్న కుర్రాడు కూడా వచ్చి మధ్యలో ఆటలో మర్చిపోతానేమో మా అమ్మ వచ్చాక తెగ తిడుతుందని వాడెంత ఉప్పేసి స్టవ్ కట్టమంది, స్టవ్ ఎవరో కట్టారే అని వాడు వెళ్ళిపోయాడు. 1 గంట పోయాక పేరంటం నుంచి ఈవిడ వచ్చింది. ఈ దిక్కుమాలిన మొగుడు, ఈ దిక్కుమాలిన కూతురు, ఈ కొడుకు, వీళ్ళు మాట వరస కూడా ఉప్పేసి ఉండదని ఆవిడెంత ఉప్పేసింది. ఇక తర్వాత చారు అది వేసుకుని వాడిపోయి బేర్రు అయ్యా అది వ్యవహారం. కాబట్టి అంత చేతస్థం వద్దు కానీ కొంచెం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు ఈ చింత పట్టుకుంది అని విచారిస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, మహారాజా ప్రజాపతి సమస్తం హి నతు సామాన్య భూపతి, నువ్వు సామాన్యమైన మహారాజువా, ప్రజాపతులతో సమానుడివి, బ్రహ్మ మానసపుత్రులైన కర్దమ ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి, పులహుడు, దక్షుడు వాళ్లతో సాటి వచ్చే మహాత్ముడి. ఎవ్వరికి ఎప్పుడు అపకారం చేయలేదు. కేనా ప్రకృతం నైవ, ఒక్కడికి కూడా నువ్వు ఎప్పుడు అపకారం చేయలేదు. అంత గొప్పవాడివి. పైగా స్వామికి ప్రీతి కలిగించే విగ్రహాలు ప్రతిష్ఠించబోతున్నావు. అటువంటి నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది. త్రిలోకాలలో సూర్యచంద్రుళ్ళ నేనొక్కడే సంచరించగలను. నేను ఏ లోకానికైనా నిరాటంకంగా వెళ్ళగలను. అటువంటి నాతో కలిసి ఇక్కడికి వచ్చావు. వచ్చాక ఇలాంటి ఆలోచన పెట్టుకోకు. ఇంకెప్పుడైనా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే దానివల్ల నీకు బ్రహ్మలోకానికి రావడం వల్ల సుఖం కలగసరి కదా, పతనం కలుగుతుంది. ఏది, నేను చెప్పినట్టుగా నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని జపించు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మొమ్మారు చెప్పించాడు. అప్పటికే ఆయనకు కొంచెం ఆహ్లాదం కలిగింది. కానీ అప్పటికే కొంత ఆలోచన వల్ల ఆయన దెబ్బతిన్నాడు. లేకపోతే ఇంకా చాలా గొప్పవాడు అవ్వలసిన వాడు. రెండు మూడు సార్లు పతనం చెందాడు ఆయన. ఎందుకు చెందాడంటే బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు చింత. చెప్పే కదా, నీ కర్మలు ఎవరు తప్పించలేరు. బ్రహ్మలోకానికి వెళ్ళిన ఎవడి కర్మ వాడిది. మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిభిహి అన్నారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నీ కర్మని బట్టే నీ ఫలితం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పారు. శివుడంతటి వాడు మెళ్ళ ఉంటాడు వాసుకి, కానీ ఆయన తినేదినట్టి వాతం కాదతి వాసుకి. వాసుకి కూడా గాలే పీల్చుకుంటాడు, వేరే ఏమీ లేదు పాపం. శివుడి దగ్గర ఉన్న అందరూ పిండి వంటలు ఫోన్ చేస్తారు, ఒక వాసుకి మాత్రం ఆయన గాలి పీల్చుకుని గాలి విడిచిపెడతాడట. అంతే కర్మ. అందుకని ఫలం కర్మానుసారిన కర్మానుసారిభి అన్నారు. అందుకని ఎప్పుడైనా భగవంతుడి లాంటి వాళ్ళు మహాత్ములు రా అంటే మారు మాట్లాడుకుండా వచ్చేయాలండి. రేపు ఉదయం మంత్రోపదేశానికో లేకపోతే మాట్లాడడానికో రమ్మన్నాను అనుకోండి, మేము 2 గంటలు జర్నీ చెయ్యాలండి అంటే నీ కర్మ. 2 గంటలు జర్నీ కోసం ఆలోచించావు, కానీ నీ జర్నీలో ఒక అపూర్వమైన మార్పు తేవడానికి గురువుగారు రమ్మన్నారనే విషయం నీకు తెలియదు. నీ కర్మను ఎవడు తప్పించలేండి నీ బతుకంతే. చాలామందికి తెలియదండి, రమ్మంటే రాలేరు. రకరకాల కారణాలు చెప్తారు. ఫోన్లో మాట్లాడతారా అండి, నేను ఇంటికి వచ్చి పెరసలుగా మాట్లాడతానని ఎవరినైనా పిలిచానంటే వాడు ఫోన్లో మాట్లాడతారా నేను రాలేను అన్నాడంటే ఎంత దురదృష్టవంతుడండి వాడు. నేను రారా బాబు నాతో కూడా కూర్చొని రానంటే రాలేను అన్నాడంటే వాడు ఎంత దురదృష్టవంతుడండి. ఈ కర్మలు ఎవరు తప్పించలేరు. ఎందుకంటే ఎప్పుడూ ఏ కర్మ అలా ఉంది, పాత కర్మ. అందుకని ఈ పాతకాలం నుంచి బయటపడడానికి ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట, వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఈ శ్లోకం అనుకుంటే అప్పుడు మన కర్మలు అపకర్మలు తొలగి మంచి కర్మలు చేసిన ఫలితం వస్తుంది. దానివల్ల భగవంతుడు మనకి ఏదైనా వరం ఇస్తే ఆ వరం పొందగలుగుతాం. లేకపోతే నోటి దరిద్రతతో దాన్ని పాడు చేసుకుంటాడు అనమాట. నోటికి దారిద్ర్యం ఉంటుంది, అందుకని వాగ్దారిద్ర్యంతో పాడైపోతుంది అనమాట. అందువల్ల నాయన వాగ్దారిద్ర్యంతో పాడు చేసుకోకు అని ఈ మంత్రం చెప్పాడు, అష్టాక్షరి మంత్రం. వెంటనే ఆయనకి ఆనందం కలిగింది, కర్మ ఫలితం తొలగింది. ఆ తర్వాత సరిగ్గా బ్రహ్మలోకం దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గరకు వచ్చారు. బ్రహ్మగారి దగ్గరికి డైరెక్ట్గా ఎవరు పడితే లోపలికి వెళ్ళకూడదు, అక్కడ ఒక గేట్ ఉంటుందండో. ఆ గేటు దగ్గర 2 ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళు కూడా జై విజయులే. అది పోస్ట్ అని చెప్పాను కదా, జై విజయులు అనేది పదవి. అందులో ఎవరున్నా జై విజయులే. బ్రహ్మలోకంలో ఉన్నా కాపలా వాళ్ళ పేరు జై విజయులే, శివుడి దగ్గర ఉన్నా జై విజయులే, వైకుంఠంలో అయినా జై విజయులే. మీరు కూడా బాగా తపస్సు చేస్తే జై విజయుల యొక్క పోస్టులోకి వెళ్ళొచ్చు. ఆ ఉద్యోగం చాలా గొప్ప ఉద్యోగం. అందులో ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళినటువంటి నారదుడు అతనితో ఇలా అన్నాడు, దౌవారిక అయం రాజర్షి ఇంద్రజుమ్న మహాయశాహ. మహాకీర్తివంతుడైన ఇంద్రజుమ్నుడనే రాజర్షి అతడు నాతో పాటు బ్రహ్మలోకానికి వచ్చాడు. అదృష్టవశాత్తు మానవ శరీరంతో రాగలిగాడు. విష్ణు భక్తుడు. విష్ణు ఆలయంలో విష్ణు విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మగారి సహాయం కోసం వచ్చాడు. ఇతన్ని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి, నువ్వు అనుమతిస్తే బ్రహ్మ దగ్గరికి వెడతాడు అనగానే ఆయన ఎంత తెలివైనవాడు తెలుసా కాపలవాడు, మీరు బ్రహ్మపుత్రులు, బ్రహ్మ మానసు పుత్రులు నారదులు, మీరు ఎప్పుడు లోపలికి వచ్చినా వెళ్ళవచ్చు, బయటికి వెళ్ళవచ్చు, మీకు ఎక్కడ ఆటంకం ఉండదు. వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం ఇటువంటి ఏ లోకమునకైనా ఎవరి అనుమతి లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ ఈతడు సామాన్య మానవుడు, చాలా గొప్పవాడు, మీతో వచ్చాడు కాదు గొప్పవాడే, ప్రజాపతి సమానుడు అవ్వచ్చు కాక.
బ్రహ్మమానసు పుత్రులతో పాటు ఎవరు పడితే వాళ్ళు కూడా వెళ్ళకూడదు. అందున బ్రహ్మగారు నారదుడితో పాటు ఎవరు వచ్చినా ఇక్కడ ఆపండి, ఒక్క నారదుడినే పంపండి అని ఒకప్పుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను పంపకపోతే నువ్వు చెప్పిస్తావు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. ఇతను నేను నీతో పాటు పంపాననుకో, బ్రహ్మ చెప్పిస్తాడు. నాకు ఇప్పుడు పెద్ద గొడవ ఇది, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుగా ఉంటుంది. వాడి పేరు మణికోదరుడు అండి, ఆ ద్వారపాలకుడి పేరు. ఈ జైవిజీవుల్లో ఒకడైన మణికోదరుడు ఏమన్నాడు, నీవు లోపలికి వెళ్ళు, బ్రహ్మగారికి ఈయన గురించి చెప్పు, నాతో పాటు రాజర్షి వచ్చాడు అని. ఆయన పంపించకుండా పంపిస్తాను, నువ్వేమనుకోక నన్ను చెప్పించకు. నేను నీ తండ్రి సేవకుణ్ణి, అందువల్ల నా మీద కోపగించకూడదు. న క్రోధో మయి కర్తవ్యో దాసే తవ పితశ్చతే. నేను నీ తండ్రి సేవకుణ్ణి కనుక నా మీద మాత్రం నువ్వు కోపగించవద్దు, కోపగిస్తే నేను పతనం అయిపోతాను. ఒకప్పుడు సనక సనందనాథులను అడ్డుకుంటే జైవిజయులు వైకుంఠం నుంచి భూమిలోకానికి వెళ్ళిపోయారు. అలా నువ్వు మాత్రం చెప్పించక బాబు అన్నట్ట. నారదుడు నవ్వి, రాజర్షి ఇక్కడే ఉండు, ఈయన చెప్పింది నిజమే అని హుట ఒకటిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మగారు అపూర్వమైన గానం వింటున్నాడండో, సరస్వతీదేవి పాట పాడుతోంది, సరస్వతి పాడుతున్నది, పైగా వీణ వాయిస్తూ పాడుతున్నది. ఆవిడ చేతిలో వీణ పేరు ఏమిటి, కచ్చపి. కచ్చపి అనే వీణని టింగ్ టింగ్ అని పరమ మధురంగా వాయిస్తూ ఆ తల్లిగారు పాటలు పాడుతోంది. అందువల్లే ఆ గానమాధుర్యంలో తనను తానే మరిచిపోయి నాలుగు తలలు ఊపేస్తున్నాడు బ్రహ్మగారు. ఆ సమయంలో ఈయన సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మగారికి నాలుగు తలలు ఉన్నాయిగా, ఒక తలతో పాట వింటూనే ఇంకో తలతో అన్నట్ట. అప్పుడు ఈయన ఇంద్రజుమ్నుడు వచ్చాడండి, ప్రవేశపెట్టాడు చా అన్నాడు. ఆయన వెంటనే అని ఈ తలతో సైగ చేశాడు, ఎక్కువ మాట్లాడలేదు. మా సాధారణంగా అయితే నాయన నారద ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, దారి పొడుగుతా జై శ్రీరామ్ అంటున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోలేదు కదా, పొరపాటున నీ విమానాన్ని పక్కవాళ్ళు ఢీకొట్టలేదు కదా, ఎందుకంటే జై శ్రీరామ్ అంటూ బైకులు నడుపుతున్న ఆనందంలో గురువుగారు కూర్చున్న కారును కూడా ఢీకొట్టే ప్రమాదం ఉంది, అలాంటివి ఏం జరగలేదు కదా, ఇలాంటి కుశలు ప్రశ్నలు వేసేవాడు. ఇప్పుడు ఏ ప్రశ్నలు వేయకుండా ప్రవేశపెట్టన్నట్టు సైగ చేశాడు. ఎందుకంటే గానములో ఈయన మగ్నుడయ్యాడు. అసలు భార్య పాడుతూ ఉంటే వినని భర్త భర్తేనా అన్నారు. అందువల్ల ఆయన అదృష్టం మహానుభావుడు, ఆయన బ్రహ్మగారు, పాడేవాడు సరస్వతి. ఈ పాట మాధుర్యంలో తనను తాను మర్చిపోయాడు అన్నమాట. ఆహా, ఆ దృశ్యం గురించి ఇందులో వర్ణిస్తూ ఉంటే నేనే ఆ లోకానికి గడిపేవాడిని అనమాట. కాసేపు చదువుతున్నప్పుడు అనమాట, బ్రహ్మగారు అలా తనను తాను వరిచి పరవశుడి శిరస్సులు ఊపుతున్నాడు, కచ్చపి వీణని వాయిస్తూ సరస్వతి పాడుతున్నది. ఆ గానమాధుర్యంతో బ్రహ్మలోకమంతా నిండిపోయిందిట, ఎక్కడ చూసినా మాధుర్యమే అనమాట.